తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహం కర్త హరిహి కర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
రాష్ట్రపతికి అడ్డంపడ్డ విమానం. అకస్మాత్తుగా ఆ విమానం గాల్లో ఊగిపోయింది. క్షణాల్లో నేలకూలింది. ఒక ప్రత్యేక దిశలోకి ఈడ్చి వేయబడింది. కొన్ని వందల గజాల దూరంలో నేల మీద దేకుతూ పోయి స్తంభించిపోయింది. దాని ముక్కు తొక భాగాలు విరిగిపోయాయి. ఇంజన్లోంచి నిప్పురవ్వలు పొగలు బయటకు తన్నుకొస్తున్నాయి. అయినా విమానం పేలిపోలేదు. మాకు మాత్రం గుండెలు ఆగిపోయినట్టయింది. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా ఒకసారి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతోంది. అది 1981 జూలై 15 లేదా 16 కావచ్చు. ఆ రోజు తెప్పోత్సవం కార్యక్రమంలో ఉండగా నాకు చీఫ్ సెక్రటరీ నుండి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశం ఇది. అప్పటికే సికింద్రాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో వేసవి విడిదికి వచ్చి ఉన్న రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి తిరుమలకు వచ్చి 10-15 రోజుల పాటు కొండ మీదే బస చేసి శ్రీవారి సన్నిధిలో గడపాలనుకుంటున్నారు. నాకు విచిత్రంగా అనిపించింది. రాష్ట్రపతి వచ్చి శ్రీవారి దర్శనం కోసం 1-2 రోజులు కొండ మీద బస చేయడం మామూలే. ఆ 1-2 రోజులు బస అంటేనే ఒక యజ్ఞం చేసినంత పని. రాష్ట్రపతి కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు, ఆయన ఆంతరంగిక సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనని అంటిపెట్టుకుని ఉండే మంత్రి గారికి, వారి సిబ్బందికి, ఇంకా రాష్ట్రపతిని చూడాలని వచ్చే వివిఐపీలకు బస్సు ఏర్పాటు చేయటం, వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, ఇదంతా మామూలుగానే పెద్ద తతంగం. అలాంటప్పుడు దైనందిన పరిపాలనా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉండటం కూడా సహజం. ఇప్పుడు 10-15 రోజుల పాటు రాష్ట్రపతి వస్తారంటే అందులోనూ ఆయన తెలుగువాడు, మాజీ ముఖ్యమంత్రి కూడా కనుక ఆయన్ని చూడటానికి వచ్చేపోయే అతిథుల్ని, నాయకుల్ని కూడా పట్టించుకోవాలన్నా, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నా అంత సులభంగా జరిగిపోయే విషయం కాదు. దీనికి తోడు మంచి కాటేజీల్ని పెద్ద ఎత్తున రిజర్వ్ చేసి ఉంచాలి. కనుక సాధారణ భక్త యాత్రికులకు అసౌకర్యం కలిగించాల్సి వస్తుంది. అలాగే రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరినప్పుడల్లా చాలాసేపు దర్శన క్యూలను నిరోధించాల్సి వస్తుంది. ఇది భక్తులకు మరింత అసౌకర్యం, చిరాకు కలిగిస్తాయి. నేను ఈ విషయాలన్నీ చీఫ్ సెక్రటరీకి వివరించాను. మీరు ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందేమో అన్నాను. ఆయన అప్పటికే తాను రాష్ట్రపతికి ఈ పరిస్థితి క్లుప్తంగా వివరించానని, అయినా రాష్ట్రపతి తాను ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా, విజిటర్ల గోల పెట్టుకోకుండా, కేవలం స్వామివారిని మాత్రమే చూసుకుంటూ భక్తుడిగా 2 వారాల పాటు కొండ మీద గడపదలుచుకున్నానని చెప్పారని చీఫ్ సెక్రటరీ అన్నారు. అయినా నా అభ్యర్థన మేరకు మరోసారి రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విషయాలన్నీ మాట్లాడానయ్యా, ఆయన మాత్రం కొండ మీద బస చేయడం తప్పదంటున్నారు. కాకపోతే తాను రాష్ట్రపతి హోదాలో కాక సాధారణ భక్తుడిలా శ్రీనివాసుణ్ణి సేవించుకోవాలనుకుంటున్నారట. హంగు ఆర్భాటం లేకుండా సాదా ఏర్పాట్లు మాత్రం చేయాలంటున్నారు. నువ్వు ఇవాళ్లే బయలుదేరి ఇక్కడికి వస్తే సాయంత్రం నిన్నే రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్తాను, మిగతా విషయాలు మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని చీఫ్ సెక్రటరీ వివరించారు. ఆ ప్రకారం ఆ మధ్యాహ్నమే నేను హైదరాబాద్కి విమానంలో బయలుదేరాను. ఆ రోజుల్లో తిరుపతి నుంచి హైదరాబాద్కి ఒక ఆవురో విమానం నడిచేది. 3:30 గంటలకు తిరుపతిలో బయలుదేరితే 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరతాం. నేను ఎయిర్పోర్ట్కు బయలుదేరబోతూ ఇలా రాష్ట్రపతి రాకకి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్లాన్ చేయవలసినదిగా అడిషనల్ ఎస్పీ రావులపాటి సీతారామారావుకి, విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడికి సూచనలు పంపించి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్నాను. అప్పట్లో తిరుమల కొండ మీద సన్నిధి వీధిని వెడల్పు చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉండటం వల్ల ఈ అధికారులంతా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు నా సూచనలను అందుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్కు వచ్చి నన్ను కలుసుకున్నారు. అప్పటికే నేను విమానం ఎక్కేశాను. అయినా వాళ్ళు వస్తున్నారని తెలిసి కొంతసేపు విమానాన్ని ఆపించాను. వాళ్ళు వచ్చి ఏర్పాట్ల గురించి చర్చించి దిగిపోయాక విమానంలో 9వ వరుసలో కిటికీ ప్రక్కన కాకుండా వరుస మధ్యలో సీటు నాకు వచ్చింది. నాకు పక్క సీటులో అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ్మూర్తి కూర్చున్నారు. రాష్ట్రపతి పర్యటన గురించి ఆయన ఏదో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. అంతలో విమానం మెల్లగా రన్వే మీద పరుగులు తీస్తూ గాలిలోకి ఎగిరింది. కొద్ది నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా విమానం ఊగిపోయినట్లయింది. మాకు కడుపులో ఏదో దేవినట్లు అనిపించింది. ప్రయాణికులు కేకలు వేశారు. మళ్ళీ విమానం నడక సర్దుకుంది. అమ్మయ్యా అనుకున్నాం. అంతే, క్షణాల్లో మళ్ళీ కడుపులో దేవటం ఆరంభమైంది. అంతలో మరోసారి విమానం విపరీతంగా ఊగిపోసాగింది. విమానంలో గాలి వీచినట్లయింది. తలగడలు, పేపర్లు ఎగిరిపోతున్నాయి. అందరం నడుముకి బెల్టులు బిగించుకు పెట్టుకున్నా విమానం కుడివక్కకు ఉరిగిపోతున్నట్లు, వెనక్కి లేచిపోతున్నట్టు అనిపిస్తోంది. భయంతో కేకలు, అరుపుల మధ్య ప్రయాణికులు తమ తమ సీట్లకి బల్లుల్లా అంటుకుపోయారు. అలా ఓ పక్కకి తోసుకుంటూ దూసుకుపోతున్నట్లున్న విమానం ఒక్కసారిగా దభీమని ఆగిపోయింది. ఒకే ఒక కుదుపుతో ఆ కొద్ది నిమిషాలు ముందు సీటు గట్టిగా పట్టుకూర్చుని కళ్ళు మూసుకుని నేను సేవిస్తున్న స్వామిని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న నేను విమానం ఒక్క ఊపుతో ఆగిపోగానే గాలి తోసుకు వస్తున్న వైపు తిరిగి చూశాను. విచిత్రం, విమానానికి చిల్లుబడింది. అందులోంచి దుమ్ము, బురద, మట్టి లోపలికి ఎగిరి వస్తున్నాయి. అప్పటికే చాలా బురద మట్టి విమానం లోపల పైకప్పు నిండా వెదజల్లబడింది. నాకు అప్పుడు అర్థమైంది, విమానం నేల కూలింది. ఉద్వేగంతో, సంభ్రమంతో నేను కేకలు వేశాను. సీటు బెల్ట్ విప్పుకుని వెనుక తలుపు దగ్గరికి పరిగెత్తాను. నాతో పాటు ఎయిర్ హోస్టెస్ మరో ప్రయాణికుడు కూడా వచ్చారు. ముగ్గురం కలిసి అతి బలంగా అటంతేగాని వెనక తలుపు తెరుచుకోలేదు. తీరా తలుపు తీసి చూస్తే విమానం మట్టి నేలను బల్లిలా అంటుకుపోయి ఉంది. బయటంతా కుండపోతగా వర్షం. క్షణాల్లో ప్రయాణికులందరూ బ్రతుకు భయంతో గోవిందా గోవిందా అనుకుంటూ విమానంలోంచి దూకేశారు. అందరం అప్పుడు గమనించాం, విమానం ముందు భాగంలోంచి పొగలు వస్తున్నాయి. అయితే వర్షం వల్ల ఆ పొగలకి కారణమైన మంటలు వేగంగా తగ్గిపోయాయి. నా ఒక కాలి చెప్పు విమానంలో ఉండిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకున్నాను. అందరం బయట నిలబడి వర్షంలో తడుస్తున్నాం, కానీ ఎవరు ధైర్యం చేసి విమానంలో కూర్చోవాలనుకోలేదు. కొద్ది నిమిషాలకు వర్షం తగ్గిపోయింది. విమానంలోంచి పొగలు ఆగిపోయాయి. ఆకాశం తెరిపించింది. వెలుతురు పెరిగింది. పరికించి చూస్తే విమానం ముక్కు భాగం, తోక భాగం విరిగి ఎక్కడో పడిపోయాయి. ప్రొపెల్లర్స్ కొన్ని భాగాలుగా ముక్కలైపోయి చల్లా చెదురుగా పడున్నాయి. మేమున్నది ఒక బాగా ఎండిపోయిన చెరువు గర్భంలో. అప్పటికి విమానం 200-300 గజాల దూరం దాకా బాగా నేల మీద ఈడ్చి వేయబడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అక్కడ చౌడు నేల కావటం వల్ల, ఆ సమయంలో వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఆ తడిసిన మట్టి విమానానికి ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసింది. మొత్తం మీద 29 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నాం. విచిత్రంగా ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా చెందలేదు. మరోసారి శ్రీనివాసుని ధ్యానించుకున్నాను. అందరం బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డ ఆనంద పారవశ్యంతో ఉక్కిరిబుక్కిరవుతూ ఒకరినొకరు అభినందనలు తెలుపుకుంటున్నాం. అంతకుముందు మా విమానం పిచ్చిగా వెర్రిగా ఎగరటాన్ని గమనించిన అడిషనల్ ఎస్పీ, టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్లోనే కొంతసేపు నిరీక్షించారు. అంతలో విమానంలో ఎయిర్ కంట్రోల్ పోయిందని ప్రకటన రావడంతో కంగారుగా వాళ్ళంతా వాళ్ళ వాహనాల్లో ఎయిర్పోర్ట్ అధికారులతో సహా విమానం ఎగిరిన దిక్కుల్లో ప్రయాణించి విమానం కూలిపోయిన చోటుకు చేరుకున్నారు. అప్పటికి విమానం రేణుగుంట విమానాశ్రయం నుండి 5 మైళ్ళు ప్రయాణించింది. నేను చొరవ తీసుకుని ముందుగా విమానం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేయించాను. ప్రయాణికులందరినీ టీటీడీ వాహనాల్లో తిరుపతి చేర్పించే ఏర్పాటు, అక్కడ వాళ్ళు ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేశాను. వాళ్ళ బంధువులకు ఈ విమానం కూలిన వార్త రేడియోల ద్వారా తెలియడానికి ముందుగానే ప్రయాణికులంతా వాళ్ళ ఇళ్లకి ఫోన్ చేసి చెప్పించే ఏర్పాటు చేశాను. ఈ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ రాలేకపోతున్నట్టు చీఫ్ సెక్రటరీకి, రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశాను. మర్నాడు నేను జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్లతో పాటు ముందుగా విమానం కూలిపోయిన స్థలాన్ని సందర్శించాను. పైలట్లు చెప్పిన దాన్ని బట్టి ఏం జరిగిందో, ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రచండమైన గాలులు వీచాయి. ఆ గాలుల వేగానికి ఆవ్రో విమానం ఊగిపోయింది. కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ గాలులు విమానాన్ని ఆ చెరువులోకి తోసిపడేశాయి. అలా దూసుకుపోవడంలో ఆ చెరువు గట్టు మీదున్న చెట్ల తలకాయలు విమానం చెక్కేసింది. ఆ విశాలమైన చెరువులో విమానం కూలిపోయిన చోట అంతా మట్టి నేల. మరోవైపు గట్టు లోపల 15-20 అడుగుల వెడల్పున నీళ్లు నిలిచి ఉన్నాయి. విచిత్రంగా విమానం ఆ నీళ్లలో కూలిపోలేదు. చెరువుకి కొంచెం దూరంలో అటు ఇటు పెద్ద బండరాళ్ళు, చిన్న సైజు కొండల్లా ఉన్న ఆ ప్రచండ మారుతాలు విమానాన్ని వాటి మీదకి విసిరేయలేదు. అలా జరిగి ఉంటే ఆ 29 మందిలో ఏ ఒక్కరం బ్రతికి ఉండేవాళ్ళమే కాదు. విమానం నేలకూలడం వల్ల ఆ తాకిడికి ఇంజన్లు రెండూ దెబ్బతినిపోయాయి. కుడివైపు ఇంజిన్ దెబ్బతిన్న ధాటికి విమానంలో చివరి సీట్లు 2 వరుసలు ఎగిరిపోయాయి. ఎంత ఉధృతమైన ఒత్తిడితో ఆ సీట్లు ఎగిరిపోయాయంటే ఆ ధాటికి విమానం బాడీకి చిల్లుబడింది. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ జరిపిన విచారణలో తేలింది ఏమిటంటే విమానం సరైన భద్రతా మార్గంలోనే ప్రయాణించింది. ఇంజన్లో ఉన్న భాగం ఏదైనా గట్టి రాతి నేలకు తగిలి ఉంటే విమానం తలకిందులుగా పల్టీలు కొట్టి ఉండేది. ఆ పరిస్థితుల్లో రెక్కలు కూడా నేలకి కొట్టుకుపోయి విమానం పేలిపోయి ఉండేది. విమానం చౌడు మట్టి నేలలో దిగటంతో పాటు వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఇంజన్లో జనించిన అగ్ని అదుపు చేయబడింది. మరో విచిత్రం, విమానం అక్కడ పొలాల్లోని హైటెన్షన్ విద్యుత్ లైన్లకి 15-20 గజాల దూరంలో ఆగిపోయింది. లేకుంటే దాని పేలుడు మాత్రమే విమానాశ్రయం దగ్గరున్న అధికారులకు వినిపించేది, కనిపించేది. మేమందరం ఆనవాళ్లు తెలియకుండా చిన్నాభిన్నమైపోయి ఉండేవాళ్ళం. కూలిపోతున్న విమానం ఒక పక్కకి ఒరిగి దూసుకు వెళ్ళి దాని రెక్కలు కిందనున్న ఇంజన్ బ్లాక్స్ ఆధారంగా మాత్రమే 200-300 గజాల దూరం మట్టి నేల మీద దేకుతూ పోయి చెరువు గర్భంలో నిలిచి ఉండిపోయింది. చక్రాలు లోపలికి ముడుచుకునే ఉండిపోయాయి, కానీ బయటకు తెరుచుకోలేదు. చక్రాలు బయటకు వచ్చి ఉంటే విమానం పక్కకు వాలుతూ నేల మీద దూసుకెళ్లిన తాకిడికి కూడా విమానం పేలి తునాతునకలైపోయి ఉండేది. ఆ పరిశీలనలో మరో విషయం బయటపడింది. నేను, మంత్రి శ్రీ భట్టం శ్రీరామ్మూర్తి గారు కూర్చున్న వరుసకి వెనక వరుస సీట్లు మాత్రమే ఎగిరిపోయాయి. మా వరుస నుంచి ముందు వరుస సీట్లన్నీ మిగిలాయి. అదృష్టవశాత్తు మా వెనుక సీట్లలో ప్రయాణికులు ఎవరూ లేరు. పైలట్ మొహాన చిన్నగా గీరుకుపోయింది. శ్రీ భట్టం చేతి వేళ్ళు కొద్దిగా నలిగాయి, అంతే. అంతకుమించి ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు. ఇంతకన్నా అద్భుతంగా ఏ సినిమాలోనూ సురక్షిత విమాన ప్రమాదాన్ని చూపించలేరు అంటూ ఎయిర్లైన్స్ విచారణ నివేదిక పేర్కొంది. విమానం చెరువు లోపల బండల్ని గుద్దినా, ముందుకెళ్ళి హైటెన్షన్ లైన్స్ని తాకినా, బోర్లా పల్టీలు కొట్టినా ఏ ఒక్కరూ మిగిలి ఉండేవాళ్ళం కాదు. కానీ అలా ఎందుకు జరగలేదు? ఇలాగే ఎందుకు జరిగింది? ఎవరో తట్టుకోలేని వాతావరణ పరిస్థితుల్లో ఎవరో పనిగట్టుకుని విమానాన్ని అలాంటి ప్రమాదం పాలవకుండా పక్కకి లాగి చెరువులో క్షేమంగా దించినట్లయింది అని ఎయిర్లైన్స్ నివేదిక పేర్కొంది. ఎవరు, ఏ శక్తి అలా చేసింది, ఎందుకు చేసింది?
www.dasubhashitam.com. ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.